ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி.
62வ பேஜி, ஐதவ மந்திரம், 2வ அத்தியாயம், 1வ பிராமணம்.
சஹோவாச கார்க்யஹ ய ஏவாயம் ஆகாஷே புருஷஹ ஏதமேவாஹம் ப்ரஹ்மோபாசயிதி. சஹோவாச அஜாதசத்ருஹ மாமைதஸ்மின் சம்வதிஷ்டாஹ. பூர்ணமப்ரவர்த்தீதி வாஹமேதமுபாசயிதி சய ஏதமேவமுபாஸ்தே பூர்யதே ப்ரஜயா பசுபிஹி நான்யஸ்மான் லோகாத் ப்ரஜோத்வர்த்ததே.
அஜாதசத்ரு கார்க்ய சம்வாதம். உபாசன குறிஞ்சி கார்க்யுடு அஜாதசத்ரு அயின ராஜுக்கு செப்துனாடு. అజాతశత్రువని రాజుకి తాను చేసే ఉపాసనల గురించి వివరిస్తున్నాడు. ఎటువంటి ఉపాసన చేస్తున్నాను అంటే, సూర్యుణ్ణి హిరణ్య గర్భ పురుషుడిగా ఉపాసన చేస్తున్నాను అన్నాడు. చంద్రుడిలో కూడా హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేస్తున్నాను. విద్యుత్ పురుష రూపేణ హిరణ్య గర్భ ఉపాసన చేస్తున్నాను అని 3 ఉపాసనలు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు పంచభూతాల గురించి ఉపాసన చేస్తున్నాను అని చెప్పబోతున్నాడు ఈ 5వ మంత్రం నుంచి. అప్పుడు అజాతశత్రు ఏమన్నాడు అంటే, కేవల ఉపాసన వలన ఫలం ఉండదు, మోక్షం రాదు. కేవల ఉపాసన చేస్తే మోక్షం రాదు. కానీ నేను ఎలా చేస్తున్నాను ఉపాసన అంటే, విశిష్ట గుణాలతో ఆ హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేస్తున్నాను. విశిష్ట గుణాలతో, ఆ విశిష్ట గుణాలతో ఉపాసన చేస్తే ఆ విశిష్ట గుణాలన్నీ మనకు వస్తాయి, చాలా ఫలం ఉంటుంది. ఉపాసన 2 రకాలు, సకామ ఉపాసనని నిష్కామ ఉపాసనని. ఇదే ఉపాసనలు సకామంగానూ చెయ్యొచ్చు, నిష్కామంగానూ చెయ్యొచ్చు. సకామంగా చేయడం అంటే ఏమిటో మనకు తెలుసు, ప్రాపంచిక విషయ భోగాలను పొందడం కోసం ఉపాసన చేస్తే అది సకామ ఉపాసన. పిల్లలు కావాలని, ఇల్లు కావాలని, ధనం కావాలని, ఆస్తులు సంపదలన్నీ కావాలని ఈ విధంగా చేస్తే అది సకామ ఉపాసన, ఫలం వస్తుంది. కానీ మనిషి ప్రాపంచిక విషయాల్లో చాలా అభివృద్ధి చెందుతాడు, కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడు సకామ కర్మలు కానీ ఉపాసనలు కానీ చేస్తే. నిష్కామ ఉపాసన చేస్తే, నిష్కామ ఉపాసన అంటే ఏ ప్రపంచికమైనటువంటి భోగాలు ఆశించకుండా నిష్కామంగా చేయాలి ఉపాసన. మరి ఏమి ఆశించకుండా చేస్తే ఎట్లా ఫలం వస్తుందండి అంటే, నువ్వు అడగకపోయినా కూడా అది ఫలాన్ని ఇస్తుంది. ఆ ఉపాసన. ఏం ఫలాన్ని ఇస్తుంది అంటే కామన్గా అందరికీ ఒకే రకమైన ఫలాన్ని ఇస్తుంది నిష్కామ ఉపాసన. సకామ ఉపాసన అయితే వాళ్ళు వాళ్ళు కోరుకున్నవి ఆ మనుషులకి ఆ విధంగా ఫలాన్ని ఇస్తుంది. నిష్కామ ఉపాసన అయితే అందరికీ కామన్గా సాధన చతుష్టయ సంపత్తి, జ్ఞాన వైరాగ్యం, వివేక వైరాగ్యాలని ప్రసాదిస్తుంది నిష్కామ ఉపాసన. కనుక మనందరం మొదట్లో సకామ ఉపాసకులమే. ఏదో ఆశించే కదా కర్మలు చేస్తాం, ఏదో ఆశించే ఉపాసనలు పూజలు పునస్కారాలు చేస్తారు. భగవంతుడి కోసం భగవంతుడిని ఆరాధిస్తూ ఎవరండి పూజలు చేసేవాళ్ళు ఉన్నారు? ఏ కొద్ది మందో ఉంటారు. కానీ శాస్త్రం చెప్తుంది కొంతకాలం సకామ ఉపాసనలు చెయ్యి పర్వాలేదు, కానీ అన్నీ పూర్తయిన తర్వాత కూడా 60వ సంవత్సరంలో కూడా సకామ ఉపాసనలే చేస్తూ ఉంటే, అన్నీ ఇచ్చాడు భగవంతుడు, ఇంకా మనవాళ్ళ కోసం మనవరాళ్ల కోసం ఇంకా చిన్న చిన్న ఉంటాయి, ఆ తోకల్లాగా వేళ్లాడుతూ ఉంటాయి కోరికలు. వాళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి అది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, అన్నీ ఇచ్చావు బాగానే ఉంది, ఆ ఒక్కటి కూడా కోరిక తీర్చేసాయి. ఇట్లా ఉంటూనే ఉంటుంది మనిషికి. అసలు నిష్కామ ఉపాసన ఒకటి ఉన్నది అని తెలియకపోతే మనిషి జీవితాంతం ఇలా చేస్తూనే ఉంటాడు, వాటికి అంతం లేదు కదా. 10 కోరికలు ఉంటే అవి తీరితే 10లో 9 తీరితే, ఒకటి తీరితే 9 ఉండాలి, ఇంకా 2 తీరిపోతే 8 ఉండాలి పైన, 8/10, 3 తీరిపోతే 7/10, అట్లా రావాలి ఎందుకంటే పైన సంఖ్య తగ్గాలి కదా. కానీ తగ్గదే, పైన సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. 1 తీరిగేటప్పటికి 3 చేరి కూర్చుంటాయి అక్కడ మనకు, సంఖ్య పెరుగుతూనే ఉంటుంది డెనామినేషన్ పైన, అంతు లేకుండా అనమాట. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కోరుకుంటూనే ఉంటాడు మనిషి. అందుకని మనుషులకి వివేకం వైరాగ్యం శాంతి సుఖం ఉండడం లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే నిష్కామ ఉపాసనకి రా కొంతకాలం తర్వాత. ఎంతకాలం ప్రపంచం కోసం, సుఖాల కోసం, నీ కోసం, మీ వాళ్ళ కోసం, తర్వాత తర్వాత వాళ్ళ కోసం అడుగుతూనే ఉంటావు? నీకంటూ ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలని నిష్కామంగా చెయ్యొచ్చు కదా. చేస్తే అక్కడ సుఖం లేదు, శాంతి లేదు. అన్ని కోరుకున్నావు, అన్ని ఇచ్చినా కూడా భగవంతుడు అన్నీ ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, మనవాళ్ళని ఇచ్చాడు, అన్నీ ఇచ్చినా కూడా నీకు ఇంకా శాంతి రాలేదు, సుఖము రాలే. అది గ్రహించడంలా వివేకవంతులైతే గ్రహిస్తారు. అది గ్రహించి నిష్కామంగా భగవంతుణ్ణి ధ్యానించి ఉపాసన చేస్తే నీకు చిత్తశుద్ధి, సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నప్పుడు నిష్కామంగా చేసేటప్పుడు ప్రతివారం క్లాసుకు వస్తావు, లేకపోతే అది ఇది అని చెప్పి ఏవో ఒకటి కారణాలు చెప్పుకొని క్లాస్ ఎగ్గొడతారు. అవన్నీ తర్వాత చేసిన వరకు చేశాను, నాకంటూ ఒక ప్రయారిటీ ఉంది కదా, ఇది ముఖ్యం కదా. వారంలో ఒక్కరోజు కూడా నా కోసం నేను ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోకుండా దాన్ని మనం పోస్ట్పోన్ చేస్తాం, మేబీ పోస్ట్పోన్ చేయం మళ్ళీ. అంటే ఏమిటి, ఇంకా మనకు ఆ ప్రాపంచిక విషయాలు, కుటుంబ విషయాల మీదనే లంపట అన్నమాట. క్లాసు ప్రధానం కావాలి, ఇంపార్టెంట్ కావాలి. ఇట్లాంటి ఆధ్యాత్మిక వృద్ధి కోసం నేను ప్రయత్నం చెయ్యాలి అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే నిష్కామంగా చేసినప్పుడు వస్తుంది. జ్ఞాన యోగ్యత అంటారు దాన్ని. ఆ చిత్తశుద్ధి బాగా వచ్చినప్పుడు జ్ఞాన యోగ్యత వస్తుంది. అప్పుడు సోమవారం క్లాసు ప్రైమరీ, మిగతా పనులన్నీ సెకండరీ. అట్లాంటి స్థితి రావాలి మనస్సుకి. అది వచ్చేటప్పటికే 10 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల గురువుగారు ముసలివాళ్ళు అయిపోతారు, ఇంకా ముసలివాళ్ళు అయిపో వాళ్ళు స్టూడెంట్లు ముసలివాళ్ళు అయిపోతారు, గురువుగారు కూడా వృద్ధాప్యం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకేం అర్థం చేసుకుంటారు? కనుక మనిషి నిష్కామంగా చేస్తే త్వర త్వరగా జ్ఞాన యోగ్యత వస్తుంది. అప్పుడు శాంతి వస్తుంది, సుఖం వస్తుంది. చూడండి, అక్కడ ఎన్ని చేసినా శాంతి లేదు, సుఖం లేదు. ఇక్కడ శాంతి, సుఖము, మిగతా అవన్నీ కూడా వస్తాయి. మనం అడగక్కర్లా. అవి ఆయన ఏమన్నాడు, కృష్ణ పరమాత్మ నన్ను గనక ఆరాధిస్తూ నా కోసం వాళ్ళు చదువుతూ వస్తూ పూజలు చేస్తే నేను మిగతా అవన్నీ చూసుకుంటా అన్నాడు. ఇల్లు నేనే ఇస్తాను, సర్వెంట్ నేనే ఇస్తాను, ఆస్తులు పాస్తులు అన్నీ నేనే ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను, మనవాళ్ళని ఇస్తాను, మనవరాళ్ళని ఇస్తాను, అన్నీ ఇస్తాను అన్నాడు. ఆ సంగతి మర్చిపోతాం మనం. ఆ శ్లోకం గుర్తుంటే కదా ఎంత అమాయకులమో అజ్ఞానంలో ఉన్నామో తెలుసా మనకు. అన్నీ ఆయన ఇస్తానంటున్నాడు నిష్కామంగా నన్ను పూజ చేస్తే, నేను నిన్ను నమ్మను అని చెప్పి సకామంగానే జనం. అందుకే డబ్బులు ఉంటాయి చాలామందికి చూడండి శాంతి ఉండదు, డబ్బులు ఉంటాయి శాంతి ఉండదు. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఆనందం ఉన్నా ఒక్కడు సహాయం చేయడు. ఎందుకు, నువ్వు అన్నీ కోరుకున్నావు, నీకేమన్నా సుఖం ఉందా వాడి వల్ల? అది అందుకని నారాయణుని విష్ణువుని నారాయణుణ్ణి పూజించాలి. లక్ష్మి కూడా వస్తుంది ఆయనతో పాటు. మనం ఏం చేస్తామని ఆయన్ని అక్కడ పెట్టేసి లక్ష్మిని మాత్రం పూజిస్తాం. ఆయన అంటుంది, ఆయన అంటుంది ఆయన లేకుండా నేను ఎక్కడి నుంచి వస్తాను అంటుంది. వస్తుంది లక్ష్మీ రూపంలో వస్తుంది, కానీ ఆ లక్ష్మి సుఖాన్ని ఇవ్వదు, శాంతినివ్వదు. చెప్పేటప్పుడు వినేటప్పుడు బాగానే ఉంటుంది. ఈ విషయం గుర్తుండాలి కదా, అది వేరే సంగతి. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనకేంటంటే మర్చిపోవడం అనేది మనకు ఒక మన ప్రివిలేజ్. ఈ సంగతి ఎప్పుడు ప్రతిక్షణం గుర్తుంటే మనం త్వర త్వరగా ఆధ్యాత్మికంగా ఎదిగి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోగలం. అది ఇప్పుడు హిరణ్య గర్భ ఉపాసనకి సకామ ఉపాసన నుంచి నిష్కామ ఉపాసనే, కానీ అందులో కూడా విశిష్ట గుణాలతో పూజ చేస్తే, ఉపాసన చేస్తే దానివల్ల ప్రయోజనాలన్నీ చెప్తున్నారు అజాతశత్రు. కనుక కేవలం ఉపాసన గురించి నాకు చెప్పవాకు, నేను చేసేది విశిష్ట గుణాలతో చేస్తున్నాను, ఇట్లాంటి ఫలాలన్నీ వస్తాయి అని చెప్పి ఇప్పుడు ఆకాశ ఉపాసన గురించి చెప్తున్నారు. 5వ మంత్రంలో సహోవాచ గార్గ్య, గార్గ్యుడు చెప్పాడట, యహ ఏవ అయం ఆకాశే పురుష. హిరణ్య గర్భుణ్ణి ఈ ఆకాశ రూపంలో, ఆకాశ పురుష రూపేణ హిరణ్య గర్భ ఉపాసన నేను చేస్తున్నాను అన్నాడు. ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస్తా ఇది నేను ఉపాసన చేస్తున్నానన్నాడు. అప్పుడు అజాతశత్రువుడు సహోవాచ అజాతశత్రు, అజాతశత్రు ఏమన్నాడు, మామైతస్మిన్ సంబదిష్టాహ. ఆ విషయం నాకు చెప్పవాక నాయన, అదేముంది కేవల ఉపాసన, దానివల్ల మోక్షం రాదు. నిష్కామ ఇట్లా విశిష్ట గుణ ఉపాసన చేస్తేనే మోక్షం వస్తుంది అని పూర్ణమ ప్రవర్తీతి వా అహమేవ అహం ఏతం ఉపాస ఇది, నేను ఎవరినైతే పూజ చేస్తానో తెలుసు, ఉపాసన చేస్తానో తెలుసా, పూర్ణం అప్రవర్తీతి. పూర్ణం అప్రవర్తీతి అంటే ఎటువంటి, అసంగుడు అని అర్థం, అప్రవర్తీతి అకర్త అని అర్థం, అకర్త అని అర్థం. అప్రవర్తనం అంటే ఏమిటి, పని చేయడం. న ప్రవర్తనం అప్రవర్తనం. అప్రవర్తనం అంటే ఏంటి, ఆకాశము ఎటువంటి పనులతో సంబంధం లేదు దానికి, నిష్క్రియ ఆకాశం. నేను ఆకాశం రూపేణ హిరణ్య గర్భ ఉపాసన చేసేటప్పుడు ఈ ఆకాశం నిష్క్రియ అని చేస్తాను, అప్రవర్తీతి ఇది. అంతేకాదు పూర్ణ ఇది, పూర్ణం అంతటా వ్యాపించి ఉన్నది అని చేస్తాను, సర్వవ్యాపి అని అర్థం. మనం పూర్ణాలు తింటాం, పూర్ణం 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 అంటే ఒక రోజు కన్నా పూర్ణమదహ క్లాసుకు వస్తామని చెప్పి పూర్ణాలు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. పూర్ణం పూర్ణం అంటే ఒక రోజుకి పూర్ణమదహాన్ని చదువుతామని చెప్పి మనల్ని, అలాంటి పదార్థాలు తిండి పదార్థాల్లో కూడా పూర్ణమే. పూర్ణం అంటే ఏముందండి, అంతటా వ్యాపించి ఉంటుంది ఆ పదార్థం లోపల కదా, అదే కదా పూర్ణం అంటే. మనం పూర్ణాలు తింటూ ఉంటాం పూర్ణం కావడంలే, లేదా తప్పించుకొని వచ్చారు మీరు అవ్వడానికి. సరే, ఆకాశ పూర్ణ నిష్ అకర్త అని నేను ఉపాసన చేస్తాను. అలా చేస్తే ఏమిటి ప్రయోజనం, సహ యహ ఏతమేవ ఉపాస్తే, ఎవరైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో, పూర్యతే ప్రజయా పశుభి, ఆ వ్యక్తి కూడా పూర్ణంగా ప్రజయా సంతానంతో, సంతానం లేదనే బాధ ఉండదు. అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి అట్లా పిల్లలు పుడుతూనే ఉంటారు. పుడుతూనే ఉంటారు కావాలనుకుంటే. ప్రజయ పశుభిహి, చాలా సంపద. ఇక్కడ పశువు అంటే సంపద, పశువులు సంపదతో సమానమే కదా. ఆవులు గేదెలు ఇవన్నీ కూడా పశువులు, సంపదతో సమానం. అటువంటి సంపద పశుభిహి. నా అపి అస్మాన్ లోకాత్ ప్రజా, అస్మాత్ లోకాత్ ప్రజాత్ వర్తతే. ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా అపమృత్యువును పొందరు అన్నారు. అందరూ కూడా మంచి ఆయుష్తో జీవిస్తారు అని అర్థం. పొందిన సంతతి అంతా కూడా అబార్షన్ ఉండవండి, నో అబార్షన్. పుట్టిన తర్వాత పిల్లలు చనిపోవడం అట్లాంటిది ఉండదు, అపమృత్యు ఉండదు, యాక్సిడెంట్లు ఉండవు, మధ్య మధ్యలో బాధలు రావడం, ఆపద మృత్యు రావడం అనేది ఉండదు. ఇలా పూర్ణంగా చేస్తే పూర్ణ ఆయుష్ అని అర్థం. పూర్ణంగా చేస్తే పూర్ణ ఆయుష్. మొన్న పోయిన వారము పేపర్లో వచ్చింది, చూసారా, 109 ఏళ్ళు బతికాడు ఒక ఆయన. మొన్ననే బర్త్డే చేసుకుంటున్నాడు, 109 ఏళ్ళు. ఏమిటయ్యా సీక్రెట్ నీ ఆరోగ్యానికి అని అడిగితే చెప్పానా పోయిన వారం? చెప్పలేదు. ఏమిటి అంటే, ఆహార నియమాన్ని పాటిస్తాను, రోజు వాకింగ్ చేస్తాను. ఆయనకి మనవళ్ళు మనవరాళ్ళు ఎంతమందో తెలుసా? 35 మంది. పిల్లలు 11 మంది. 11 మంది ఉండడం వలన హాయిగా ఉన్నాడు, ఎందుకంటే ఒకడు చూడకపోయినా ఇంకోటి చూస్తాడు. ఒకడికి ఆర్థికంగా లేకపోతే ఇంకొకడికి ఆర్థికంగా ఉంటే వాడు చూసుకుంటాడు తండ్రిని. ఇప్పుడు ఒకటే ఒకటిని కనేటప్పటికి ఏమైంది, వీడి పరిస్థితి ఎట్లుంటుందో ఏమో, వీడు ఎట్లా చూస్తాడో ఏమో, వచ్చే కోడలు ఏముంటుందో ఏమో, ఇదంతా గొడవ. 11 మంది పిల్లలు, 35 మంది మనవాళ్ళు మనవరాళ్ళు, అందరితో ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా. సెక్యూరిటీ చూడండి, ఎంత సెక్యూరిటీ. దిస్ ఇస్ కాల్డ్ మ్యాన్ పవర్ అంట. అన్ని చేతులు, 2 చేతులు ఉంటేనే మనకి ఎంత సపోర్టుగా ఉంది. పిల్లలందరూ చేతులతో సమానమే కదా, సపోర్ట్ అంటారు. కనుక 5-6 ఉండాలి పిల్లలు కనీసం. అర్థమైందా? మినిమం 5-6, మ్యాక్సిమం 8-9. 109 ఏళ్ళు అండి ఆయనకి. ఏం లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు, హాయిగా ఉన్నాడు. ఓకే, ఇట్లా చెప్తే గవర్నమెంట్ వాడు అరెస్ట్ చేస్తారు నన్ను ఇప్పుడు. సరే, ఎందుకు చెప్తున్నానంటే, మనిషికి ఆనందాన్ని ఆయుష్నిచ్చేది ఏమిటంటే అవతల వ్యక్తులతో ప్రేమ, అనుబంధం, అవన్నీ ఉంటే ఒక ధైర్యం, ఒక ఆనందం ఉంటుంది. ఇప్పుడు అలా లేకపోవడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్, ఇళ్లలో చాలా సమస్యలు వస్తున్నాయి. పోనీ ఒక్కడని కానీ ఏమన్నా తృప్తిగా ఉన్నారంటే అది లేదు, పోనీ ఆరోగ్యంగా ఉన్నారంటే అంతకంటే లేదు. ఏమిటండి సాధించింది ఒకటిని కని చెప్పండి మీరే. కనుక మన వాళ్ళు పెద్దలు చెప్పిన మాట చాలా వరాల మూట అంటారు, అది ఆయుష్. ఓకే, ఇది అర్థం. ఇక్కడ అస్మాత్ లోకాత్ అని అర్థం. అస్మాత్ లోకాత్, ఈ లోకం నుంచి. ఉద్వర్తతే, ఉద్వర్తతే అంటే ఇక్కడ ఇక్కడ హాయిగా ఆనందంగా ఉంటాడు ఉన్నంతకాలం కూడా. న ఉద్వర్తతే అంటే వెళ్ళడు, త్వరగా వెళ్ళడు అక్కడి నుంచి, ఇక్కడి నుంచి. అస్మాత్ లోకాత్ న ఉద్వర్తతే, దట్ ఈ అదే అది అర్థం. అస్మాన్ లోకాత్ ప్రజోద్వర్తతే. ఇక్కడ అస్మాన్ లోకాన్ ప్రజోద్వర్తతే అని ఉన్నది. న అస్మాత్, అక్కడ అర్థం అది, న అనేది ఉంది. నాస్మాత్, నా అస్య, అస్య అస్మాన్ లోకాత్, న అస్య. ఓకే, న అస్య అస్మాత్ లోకాత్. ఇక్కడ తెలుగులో కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. న అస్య నాలాగా కనపడుతుంది, అన్యాలాగా కనపడుతోంది అది. నాస్యాస్మాన్ లోకాత్ ప్రజ ఉద్వర్తతే, న ఉద్వర్తతే. చూడండి అర్థమే మారిపోయింది. న అస్య అస్మాత్ లోకాత్ ఉద్వర్తతే. అన్న అనేది ఇక్కడ చేర్చుకోవాలి, న ఉద్వర్తతే. ఈ లోకంలో నుంచి వాళ్ళు అల్పాయుషుతో మరణించరు అని అర్థం. ఆకాశం అంతా పూర్ణంగా భావించి ఉపాసన చేస్తే కనుక ఈ పంచభూతాలనే వాటిని ఉపాసన చేయడం చాలా విశిష్టం శాస్త్రంలో. చిదంబరం చూడండి, ఆకాశ లింగం చిదంబరం, ఆకాశలింగంగా అక్కడ ఉపాసన చేస్తారు ఆకాశ దేవత హిరణ్య గర్భుణ్ణి ఆకాశ రూపంలో చిదంబరంలో. కనుక కొన్ని కొన్ని క్షేత్రాలు, అనేకమైన క్షేత్రాలలో అంటే స్థలాలలో ఆ పరమాత్ముణ్ణి పూజించడం. సూర్యుడు ఒక క్షేత్రం, చంద్రుడు ఒక క్షేత్రం, క్షేత్రం అంటే భూమి స్థలం, విద్యుత్తు ఒక స్థలం, అదే విధంగా చిదంబరం ఒక స్థలం క్షేత్రం. సో ఆ భగవంతుణ్ణి ఆ క్షేత్రాలలో అంతటా ఉన్నాడు, కానీ ఒక క్షేత్రంలో మనం ఆరాధించడం మన యొక్క సంస్కృతి. కాళహస్తిలో వాయులింగంగా ఆరాధించడం, తిరువన్నామలైలో అగ్నిలింగంగా ఆరాధించడం, జంబుకేశ్వరంలో జలలింగంగా ఆరాధించడం, కాంచీపురంలో పృథ్వీలింగంగా ఆరాధించడం. చాలామంది మద్రాసులో ఉండి కూడా కాంచీపురానికి పోకుండా ఉంటారు. ఫస్ట్ టైం నేను ఒకసారి కాంచీపురానికి తీసుకెళ్తానంటే నేను వస్తానండి అన్నారు. మీరందరూ చూడలేదా అని అడిగారు. వెళ్ళలేదండి ఎప్పుడు అని అంటారు. ఇక్కడే ఉండి కాంచీపురానికి పోకుండా ఉంటారు ఎవరన్నా? మేమైతే చిన్నప్పుడు, నాకు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నప్పుడే, కాంచీపురంలో 2 బల్లులు ఉంటాయి, వెండి బల్లి బంగారం బల్లి, దాన్ని తాకాలి, మెట్లెక్కి పైకి ఎక్కాలని చెప్పి వింటూ ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఈ బల్లిని చూడటానికి వచ్చేవాళ్ళం. ఈ కాంచీపురంలో ఉన్నటువంటి బల్లి పైన అది ఎక్కి మెట్లెక్కి దాన్ని తాకి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎక్కడైనా బల్లి మీద పడ్డా ఏం చేసినా అది గుర్తుకొస్తుంది ఇప్పుడు. అక్కడికి వెళ్ళి తాకి వచ్చామంటే ఇంకా ఈ బల్లి దోషం ఉండదు అని అంతటి దూరం నుంచి కాంచీపురానికి వచ్చేవాడు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు సిటీ లైఫ్ బిజీ, అంతా సినిమా ప్రపంచం మద్రాస్ అంటే. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళే చూడరు కొంతమంది. కాంచీపురం ఒకటి ఉంది, వెళ్ళాలనే తెలియదు వాళ్ళకి. అసలు పవిత్ర క్షేత్రం తిరువన్నామలై చిదంబరం అన్నీ పక్క పక్కనే. కనుక పక్కనే ఉన్నా కూడా గంగా దగ్గరే ఉంటాడు వాడు, స్నానం చేయడు రోజు. మనమేమో గంగా జలం వారిని ఇస్తే తట్టు చల్లుకొని తీర్థం తాగి మరి గంగ కోసం తప్పించిపోతాం. వాడు అక్కడే ఉంటాడు పక్కనే, చూడండి స్నానం కూడా చేయడు. అట్లా ఉంటుంది విషయం, అందుబాటులో ఉంటే విలువ తెలియదు అది. కానీ ఏదైనా కనుక ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఈ ప్రపంచం కంటే వేరుగా ఎక్కడో ఉంటాడు. ఈ ప్రపంచం వేరు, ఆ భగవంతుడు వేరు. ఆయన సృష్టి చేసేసి అక్కడ కూర్చున్నాడు పైన కాలు మీద కాలేసుకొని, లేకపోతే పాల సముద్రంలో హాయిగా పవళింపు సేవ హాయిగా నిద్రపోతున్నాడు అనుకుంటాం మనం. అది తప్పు, అలా అనుకోకూడదు. అది సరి అయిన దృక్పథం కాదు భగవంతుడి గురించి. మరి ఎలా అనుకోవాలంటే, ప్రపంచమే భగవంతుడు, భగవంతుడే ప్రపంచం, అది కరెక్ట్ అయినటువంటి దృష్టి. భగవంతుడు ఎక్కడో కూర్చున్నాడు, ఈ ప్రపంచం అంతా నన్ను బాధ పెడుతోంది అనుకోవడం దోష భూయిష్టమైనటువంటి ఆలోచన, దృక్పథం. ఆ దృష్టి సరి అయినది కాదు. ఆయన ఎక్కడో ఒక చోట పూజ చేయడం, ఆయన ఎక్కడో అనుకోవడం, మిగతా వాళ్ళందరినీ తిట్టడం, కోపం తాపం అందరి మీద, మన ఈయన్ని మాత్రం ఆలింగనం చేసుకుంటాం, వీళ్ళందరినీ తిడతాం. దేవుడు అంటాడు వీళ్ళందరూ నేనే. భగవంతుడే ఎక్కడున్నాడు, ప్రపంచంలో ఉన్నాడు. ఈ ఉపాసన వల్ల ఏంటి మనకు తెలుసుకోవాల్సింది అర్థమైందా? ఇప్పుడు ఆకాశ రూపంలో ఆయన అంతటా ఉన్నాడు. ఒక గురువుగారు చెప్పారు, శిష్యుడిని అడిగాడు, ఎవరు చూడకుండా ఈ ఫలం తినిరా అన్నాడు. ఇంకో శిష్యుడికి కూడా ఇచ్చాడు, ఇద్దరికీ ఇచ్చాడు, నువ్వు కూడా ఈ ఫలం ఎవరు చూడకుండా తినిరా అన్నాడు. ఇద్దరు శిష్యులు వెళ్ళారు. ఒక శిష్యుడు చాటుగా వెళ్ళి చెట్టు వెనకాలకి వెళ్ళి బాగా పుచ్చుకొని తినేసి గురుగారి దగ్గర వచ్చి, గురుగారు తినేసాను అన్నాడు. ఇంకొక శిష్యుడు వచ్చి తినకుండా పొలం తీసుకొని వచ్చాడు. ఏంటి ఆయన నువ్వు తినలేదా అంటే, ఏమండి ఎవరు చూడకుండా అన్నారు. ఎవరు లేకపోయినా కూడా భగవంతుడు ఉన్నాడు కదా, భగవంతుడు చూస్తూనే ఉన్నాడు కదా, ఆయన చూడకుండా నేను ఎట్లా తింటాను, తినలేను కదా, అందుకని నేను తినకుండా వచ్చాను అన్నాడు. కథ బాగుంది, మనం ఏం అర్థం చేసుకున్నాం ఇప్పుడు ఆ కథ వల్ల? ఆ మాటని మనం జీవితంలోకి మలుచుకోవాలి. అది ఉపాసనలు అంటే ఇక్కడ భగవంతుణ్ణి ఈ ప్రపంచంగా చూడాలి, మనం ప్రపంచాన్ని భగవంతుడిగా చూడాలి. అప్పుడు ప్రతిరోజు ఏది చూసినా భగవంతుడిని చూసినట్టే పూజే ఆరాధనే అర్థమైంది కదా. ఇటువంటి ఆలోచన ఉంటే మనశ్శాంతి, ఒంటికి మంచిది, మనసుకు మంచిది, కుటుంబానికి మంచిది, దేశానికి మంచిది, అందరికీ మంచిది. అందరికీ మంచిదైన ఆలోచన ఉండాలా లేదా, గుర్తుపెట్టుకోవాలా లేదా? గుర్తుపెట్టుకొని ఆచరించాలి. అది పంచభూత రూపాలలో ఈశ్వరుణ్ణి ఉపాసన చేయడం, అదే అర్థం అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం, 6వ మంత్రం 63వ పేజీ. సహోవాచ గార్గ్యః య ఏవాయం వాయౌ పురుషః ఏతమేవాయం బ్రహ్మోపాసయితి. సహోవాచా జాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్టః ఇంద్రో వైకుంఠో అపరాజితః సేనేతి వా అహమేవ ముపాసయితి సహాయః ఏతమేవ ఉపాస్తే. జిష్ణుర్హా పరా జిష్ణుః భవతి అన్యత్ అతి జాయి. అన్యత్ త్వయి జాయి, విపరీతం చెప్తాను చెప్పేటప్పుడు, మీనింగ్ అర్థం చెప్పేటప్పుడు చూస్తాం. జాయి అన్యత తస్య, అన్య అన్యస్తస్య జాయి అన్యస్తస్య. ఇప్పుడు గార్గ్యుడు వాయువు గురించి చెప్తున్నాడు, ఆకాశం తర్వాత వాయువు. ఈ వాయువు నేను హిరణ్య గర్భరూపేణ, వాయు హిరణ్య గర్భరూపేణ లేక వాయురూపేణ వాయుపురుష రూపేణ హిరణ్య గర్భ ఉపాసన. ఆకాశం తర్వాత వాయువు కనుక నేను వాయువుని గురించి ఇలాగే ఉపాసన చేస్తాను అన్నాడు. అన్నప్పుడు మరి అదే మాట అజాతశత్రువు, అలా చెప్పకు, నువ్వు చేసేది కేవల ఉపాసన, నేను చేసేది విశిష్ట గుణాలతో కూడినటువంటి ఉపాసన అన్నాడు. ఆ ఏమిటి ఆ విశిష్ట గుణాలు అంటే, ఇంద్రః వైకుంఠః అపరాజిత సహ ఏవ ఇతి సేవేతి. సహ ఏవ ఇతి, ఆ హిరణ్యగర్భ పురుషుడు. హిరణ్యగర్భ అంటే ఎవరు? జడం, జగత్తు జడం, జగత్తంతా కూడా ఆ ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ హిరణ్య గర్భుడు అంటే ఏమిటి? అన్ని దేవతలకు అధిష్టాన రూపం హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే ఈశ్వరుడు అని అర్థం, పరమాత్మ. ఆ పరమాత్మ ఈ జగమంతా వ్యాపించి ఉన్నాడు కనుక ఆ జగత్తులో ఉన్నటువంటి పరమాత్మ అని అర్థం, చైతన్య రూపంగా ఉన్నటువంటి పరమాత్మ. చైతన్య రూపంలో ఉన్నటువంటి పరమాత్మ నేను ఉపాసిస్తున్నాను అన్నప్పుడు ఈ విధంగా ఇంద్రః, చాలా శక్తిమంతుడిగా ఇంద్రః. ఇక్కడ ఇంద్ర అంటే శక్తివంతుడు అని, ఇంద్రః. అందుకని ఈశ్వరుడికి ఇంద్రః అని మరొక పేరు. ఇంద్రో మాయావి పురురూప ఈయతే, ఇంద్ర అంటే అదొక పేరు ఈశ్వరుడికి, పరమాత్ముడికి. చాలా శక్తివంతుడు అని అర్థం. వైకుంఠః, వైకుంఠః అంటే ఇక్కడ వైకుంఠము అంటే శీఘ్రగతిగా ప్రయాణించేవాడు అని అర్థం. వైకుంఠ అంటే ఫాస్ట్ మూవర్, చాలా శీఘ్రంగా వాయువు ఎంత త్వరగా ప్రయాణం చేస్తుంది, వాయువుని శీఘ్రగతి కలిగినటువంటి వాయువుగా. ఏడు రకాలైనటువంటి వాయు గణాలు ఉన్నాయి. ఆ ఏడు గణాలు మళ్ళీ ఏడు రకాలుగా వాయువుని ఇస్తాయి మనకు, గాలిని. పిల్లగాలులు, తెమ్మెరగాలులు, ఈదురుగాలులు అంటారు చూసారా, మనం చాలా అంటాం ఈదురుగాలులు, సుడిగాలులు. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఏడేళ్ళు 49 రకాల గాలులండి. వాడికి గాలి పట్టింది అంటారు, అదేమిటో ఆ గాలి? అదొక రకమైన గాలి అనుకోవాలి. రకరకాలైనటువంటి వాయు తత్వాలు ఉన్నాయి. వింజామరం లాంటి గాలి, రకరకాలైనటువంటి, మనకే ఫ్యాన్ ముందు కూర్చుంటాం కాబట్టి ఎప్పుడు మనకు తెలియదు అసలు ఏ గాలి ఎప్పుడు ఏమొస్తుందో మనకే. ఉదయం పూట మీరు ఫ్యాన్ లేకుండా కూర్చొని చూడండి, అసలు ఉదయం పూట వచ్చే గాలి ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది, ఆ గాలి వేగం కూడా చూడండి ఒక రకంగా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అది చూసి అది స్పర్శ అనుభవించి సమయం లేదు మనం, ఆల్రెడీ ఆక్యుపైడ్. అందువల్ల ఫ్యాన్ లేకుండా కొసేపు కూర్చుంటే ఆ గాలి యొక్క స్పర్శ మనకు తెలుస్తుంది. ఆ ఫ్యాన్ కూడా 5లో ఫుల్లో ఉంటుంది ఎప్పుడు. ఒక్కొక్కసారి గాలి శబ్దాన్ని ఇస్తుంది, ఆ శబ్దం వస్తుంది, గాలి శబ్దం వస్తుంది. అది వినాలంటే ఈ శబ్దం ఉండకూడదు. కరెంటు పోయినప్పుడు ఒకటే గందరగోళం, కరెంటు పోయింది, కరెంటు పోయింది, కరెంటు పోయింది అని చెప్పి, అప్పుడు కరెంటు పోయినప్పుడేమో కరెంటు పోయిందని గొడవ, కరెంటు ఉన్నప్పుడు టీవీ గొడవ. కనుక మనిషికి ఎప్పుడు గొడవే. ప్రకృతిలో నుంచి ఎప్పుడైతే నువ్వు విడిపడిపోతావో అప్పుడు నీకు అశాంతి. అందుకని చెట్లు, చేమలు, ఆకాశము, నక్షత్రాలు, కొండలు, వాగులు, వంకలు చూస్తూ ఉంటే బ్లడ్ ప్రెషర్ రాదు. టీవీ సీరియల్ చూస్తే బ్లడ్ ప్రెషర్ వస్తుంది. టీవీలో యూట్యూబ్లో కూడా కొంచెం ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు వింటుంటే పర్వాలే, మనసు పోవాలి కదా వాటి మీదకి. అవి చూస్తామండి, 6 సీరియల్ చూస్తే ఒక్క వేదాంతం క్లాస్ వింటారు. కంపారిటివ్లీ అవి ఎక్కువ కదా, వాటి ముందు ఇది దుమారం కొట్టుకుపోతుంది ఈ ఒక్క క్లాసు విన్నదంతా కూడా. మనం చూసే 10 సీరియల్స్, సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు, అన్ని మ్యాచ్లు చూసి చూసి టీవీలో, ఈ వేదాంత క్లాస్ ఎక్కడో గాలికి ఎగిరిపోతుంది. అందుకే మనుషులకి మెరుపు వస్తున్న చూడండి, మెరుపులు ఉరుములు. ముందు మెరుపులు ఉరుములు రాగానే భయం, ఇంటికి ఎట్లా వెళ్తాము, వర్షం వస్తుంది. చూసారా, ఇందాక నుంచి లేదు మెరుపులు ఉరుములు అనగానే ఇప్పుడు ఇంటికి ఎట్లా వెళ్తామో ఏమో అని ఆలోచిస్తాం. అరే ఎంత బాగుంది శబ్దం అని చెప్పి ఆనందిస్తామా? ఆనందించాలి, మీరందరూ ఆనందిస్తారు నాకు తెలుసు. మామూలుగా లోకల్లో ఇప్పుడు పరిగెడతారు జనం చూడండి, మెరుపులు ఉరుములు వస్తుంటే మనల్ని ఊరికి ఉరుములు వచ్చి దరిపిస్తుంటాయి మద్రాసులో వర్షం. మన ఇంటికి వెళ్ళేదాకా వర్షం వచ్చినా మంచిదే కదా, మనం చక్కగా అదే చదువుతున్నాం కాబట్టి ఆయన ఆనందిస్తాడు అనుకుంటా. సరే, ఇంద్రహ వైకుంఠ, ఆ వాయువు శీఘ్రంగా కదులుతూ ఉంటుంది. అపరాజిత, ఎప్పుడు పరాజయమే ఉండదు. మనం చూసాం ఎలా వచ్చిందో, ఒకసారి గాలి 2 సంవత్సరాల అయిందా వచ్చి, నవంబర్లోన డిసెంబర్లోన వచ్చి అంతటి మద్రాసు మొత్తం ఊపేసింది కదా. అపరాజిత, ఎవరు ఏం చేయలేకపోయినారు. ఈ వాతావరణం చెప్పే వాళ్ళందరూ కూడా ఏం ఆపలేరు కదా, తుఫాన్ వచ్చినా, తుఫాన్ గాలి వచ్చినా, వాయు గుండం ఇవన్నీ వచ్చినా కూడా ఆపుతారా, ఇట్లా వస్తుంది ఇటు పక్క వస్తుంది అంటాడే కానీ ఎవరు ఆపలేరు చూడండి. అందుకని అపరాజిత. పరాజిత అంటే ఓడింపబడడం అవతల వాళ్ళ చేత. వాయు అనేది ఎప్పుడూ ఓడింపబడదు ఎవ్వరి చేతైనా సరే. వాయువు చాలా పవర్ఫుల్, వాయువుని ఎవ్వరు ఆపలేరు, అంత శక్తివంతమైనది. అపరాజితగా నేను వాయువుని ధ్యానిస్తాను. అలా చేస్తే ఏమవుతుంది, ఆ వాయువు అన్కాంకరబుల్ అని అర్థం. అన్కాంకరబుల్, అన్స్టాపబుల్, నువ్వు ఆపలేవు దాన్ని, దాన్ని జయించలేవు. అలా అది ఆ శక్తి ఉన్నదని దానికి చేస్తే మనకు అటువంటి శక్తి వస్తుందట. నువ్వు కూడా ఎవరి చేత జయింపబడవు, అంటే నువ్వే జయిస్తావు అన్నిటికీ, నువ్వు పరాయ జయం పొందవు అపరాజిత. నీ మూమెంట్ కూడా శీఘ్రంగా ఉంటుంది, చకచకచక నడుస్తావు, మీరు మెరికల్లాగా ఉంటారన్నమాట, అంత చురుకుగా చలాకీగా ఉండడం, పవర్ఫుల్గా ఉంటాం. ఇంద్ర ఎక్కడి పోయినా మనమే ముందు, మనమే బెస్ట్, మనమే ఫస్ట్, అట్లా ఉంటావు. అలా గనక ఉపాసన చేస్తే ఫలాలన్నీ బాగున్నాయండి, ఇట్లా ఉంటే బాగానే ఉంటుంది. ఉపాసన చెయ్యాలి కదా, ఉపాసన చేస్తే ఆ ఫలం మనకు తెలుస్తుంది, కనుక అటువంటి ఫలాలను పొందుతాం అని అర్థం. కనుక వైకుంఠం అంటే తెలిసిందా, ఏదో వైకుంఠం అనుకోకండి, ఇక్కడ వైకుంఠం అంటే ఫాస్ట్ మూవింగ్ అని అర్థం. మనం కూడా అలాగే కదులుతాం, అదే కూర్చున్న చోట కూర్చుంటాం కదలకుండా. మందవాయువు, తేజవాయువు, అట్లా రకరకాల వాయువులు ఉన్నాయి, మరుద్గణాలు అంటారు వాటిని. సరే, అదేవిధంగానే యహ ఏతమేవ ఉపాస్తే, ఎవరైతే ఎవరు ఈ విధంగా ఉపాసన చేస్తారో, జిష్ణు అంటే జయిస్తాడు ఎప్పుడు. విష్ణు సహస్రమంలో ఉంది కదా పేరు జిష్ణు అని, అంటే ఎప్పుడు జయాన్ని పొందుతాడు జిష్ణు. సేన ఇది సహా ఏవైతి ఇల్ల, అది సేవేతి ఇల్ల సేనా ఇది. ఈ తెలుగు పుస్తకంలో అది వా తెలీదు నా తెలీదు అట్లా ఉన్నాయి. సేన ఇది సేనేతి అపరాజిత అంటే ఏ సైన్యం చేత ఓడింపబడదు, ఓడింపబడడు, ఎవరి చేత ఓడింపబడడు అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనల్ని ఓడిస్తుంటారు, భార్య భర్తని, భర్త భార్యని, పిల్లలు తల్లిదండ్రులని, వాళ్ళు కూడా ఈయన చెప్పిన మాట వింటారు. వాళ్ళ చేతిలో ఈయన ఎప్పుడూ జయాన్నే పొందుతాడు, అపజయం ఉండదు అని అర్థం. సేనలు ఎంతమంది సేనలు ఉన్నా కూడా ఈయనకి అపజయం ఉండదు, ఈయనకి ఎప్పుడు జయమే. అపరాజిత ఇవని ఈయన ఎవరు జయించలేరు అని ఉపాసన చేస్తాను, అట్లాంటి ఫలితాలన్నీ నాకు వస్తాయి. అన్యతస్తస్య జాయి, మనకి ఇక్కడ క్రింద తెలుగులో కూడా ఇచ్చారు చూడండి, జయశీలుడు అవుతాడు అని ఇచ్చాడు. ఎవరి చేత ఓడింపబడడు అన్న తర్వాత చివరిది అన్యతస్తస్య జాయి, శత్రువులను జయిస్తాడు, అదే కదా జయం అంటే. ఈయన్ని ఎవరు జయించలేరంటే అందరి శత్రువులు నేను జయిస్తాడు అని అర్థం. అన్యతస్తస్య జాయి అంటే జయిస్తాడు అని, ఇతరులను అన్య అంటే ఇక్కడ శత్రువులను, అందరి శత్రువులను ఈయన జయిస్తాడు అని అర్థం, జయాన్ని పొందుతాడు అని అర్థం. ఇట్లాంటివన్నీ వింటూ ఉంటేనే కొంచెం ఆనందంగా ఉంటుంది, జయిస్తామో లేదో ముందు వింటూ ఉన్నామనుకోండి కొంచెం శక్తి వస్తుంది మానసికంగా, జయిస్తాడు అంటే మన మాట వింటారని అందరూ అర్థం. మన మాట వింటారు, మనమే రాణిస్తాం అన్నిట్లో కూడా, ఓడిపోం అని అర్థం. సరే, ఇప్పుడు 7వ మంత్రం చదువుతాం. పోయినసారి వ్రాసుకున్నది చూడండి. సహోవాచ గార్గ్య యః ఏవాయమగ్నౌ పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచా జాతశత్రుః మా మైతస్మిన్ సంవదిష్టాః విషాసహీరితివాం అహమేతముపాసయితి సహాయః ఏతమేవముపాస్తే. విషాసహీ భవతి విషాసహీర్హాస్యం ప్రజాభవతి. విషాసహి అక్కడ విషాసహి హ భవతి, కలిపి చదివేటప్పుడే విషాసహి సహిర్హ భవతి. ఇది కూడా చాలా ముఖ్యమైన మంత్రం. అగ్ని ఉపాసన. ఇప్పుడు అగ్నిరూపేణ హిరణ్యగర్భ, అగ్నిపురుష రూపేణ హిరణ్యగర్భ ఉపాసన చేస్తాను అని చెప్పాడు. ఎవరు? గార్గ్యుడు. గార్గ్య చెప్పినప్పుడు మీరేమన్నారు? ఆ విషయం నాకు చెప్పకు, నేను విశిష్ట గుణాలతో ఉన్న అగ్నిని ఉపాసన చేస్తాను అన్నాడు. ఏమిటి ఆ విశిష్ట గుణాలు అని అంటే, విషాసహిహి, విష్ అంటే ఆహుతి అని అర్థం. ఆహుతి. సహిహి అంటే సహన శక్తి, సహించే శక్తి. అగ్నిలో మనం వేసేవన్నీ కూడా, ఆహుతులన్నీ కూడా అగ్నిదేవత తీసుకుంటాడు. మనం ఏం వేసినా సరే చూడండి, అన్నీ సహిస్తాడు ఆయన. ఎందుకు ఇది వేశావని అనడు, అన్నీ సహిస్తాడు. ఆహుతులేమిటి, ఎన్నెన్ని వేస్తాం, ఆ భోగి మంటలు వేసేటప్పుడు ఎన్నెన్ని వేస్తాం, అందులో తుక్కు దుమారం అంతా వేస్తాం. ఆయన ఏమన్నా అంటున్నాడు, ఇటువంటి మురికివన్నీ వేస్తావు, పనికిరానివన్నీ వేస్తావు నాలో అని అన్నాడు. ఆయనకి సహన గుణం చాలా ఎక్కువ అని నేను అలా ఉపాసన చేస్తాను, నాకు సహన గుణం వస్తుంది అలా చేయడం వల్ల. విష ఆసమంతాత్ సహతే ఇది విషాసహిహి. ఆసమంత అంటే పూర్ణంగా సహన గుణం ఉండాలి మనిషికి. మనం కూడా భోజనం చేసేటప్పుడు లోపల జఠరాగ్ని ఉంది కదా, మనం అన్ని డంప్ చేస్తాం లోపలికి, నాలికకి రుచిగా ఉంది కదా అని చెప్పి లోపల పొట్టలోకి వేసేస్తాం. అన్నీ సహిస్తాడు ఆయన. ఉడకని ఉడకనిది, ఉడికి ఉడకనివన్నీ పంపిస్తాం లోపలికి. పాపం అగ్నిదేవుడు ఎట్లా భరిస్తాడు చూడండి. అదే భిక్ష తినేటప్పుడు కూడా, సన్యాసికి కూడా అంతే. మనం అనుకుంటా ఆహా భిక్ష తింటున్నాడు అనుకుంటాం, రకరకాల నూనెలు, రకరకాల వంటలు, రకరకాల పదార్థాలు మెదకుండా తినాలి. సహనం కావాలి సన్యాసికి కూడా, చాలా సహనం కావాలి భిక్ష తినాలంటే. ఒకే కూర 30 రోజులు వచ్చింది అనుకోండి, మాట్లాడకుండా తిన, పాపం తెలియదు కదా ఒక స్టూడెంట్కి ఎవరు చేసింది ఎవరు చేసిందో తెలియదు. కనుక వాళ్ళు చేసుకొచ్చేది వాళ్ళు చేసుకొస్తూ ఉంటారు. అట్లా కొన్ని కొన్ని విషయాలలో మన సహనం శక్తి కావాలి. కుటుంబంలో ముఖ్యంగా భార్య భర్త చెప్పే మాటలను విని సహనంతో ఉండాలి, భర్త భార్య మాటల్ని విని సహనంగా ఉండాలి. సహనం లేకపోతే ఏమవుతుందంటే అశాంతి వస్తుంది. ఎందుకంటే భార్య భర్తలు ఇళ్ళలో పోట్లాడుకుంటూ ఉంటే పిల్లలకి సైకలాజికల్గా మానసికంగా అనారోగ్యవంతులవుతారు. వాళ్ళు పైకి చూడటానికి బాగానే ఉంటారు. భార్య భర్తలు ఎప్పుడు పిల్లి ఎలుకలాగా పోట్లాడుకుంటున్నారనుకోండి, కీచులాటలు చిన్న చిన్న వాటికి పిల్లల ముందే అరుచుకోవడం తిట్టుకోవడం అన్నీ చేస్తూ ఉంటే పిల్లలకి మనం చూడటానికి వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా కనపడతారు, కానీ సైకలాజికల్గా వాళ్ళు మానసిక అనారోగ్యవంతులవుతారు. అది మనకు తెలియదు. ఎందుకంటే కోపం తాపంలో పోట్లాడుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది, పోతే పోరా నీ ఇష్టం అని మేము పోట్లాడుకుంటామంటారు పాపం. పిల్లలకి తెలియదు కదా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క రాగద్వేషాలతో అరుచుకుంటూ ఉంటే పిల్లలకి ఎంత అనారోగ్యమో తెలుసా. అసలు ఎటువంటి స్పర్ధలు ఉండకూడదు. మనుషుల మధ్య స్పర్ధలు లేనటువంటివి వస్తాయి. అగ్నిలో ఎంత సహన గుణం ఉంది, సహన గుణం ఓర్చుకునే శక్తి, తితిక్ష అంటాం కదా, ఓర్చుకునే గుణం ఉంటేనే ఎప్పుడైనా మనిషి రాణిస్తాడు. అవతల వాళ్ళ మాటను సహించలేడు కొంతమంది. అవతల వాళ్ళు ఏమైనా మాట్లాడంటే ఇంకంతే, తోక దొక్కిన పాములాగా అయిపోతారు. వాళ్ళు మాట్లాడితే తప్పు తప్పు అంటుంటారు, సహించలేరు. సహన గుణం చాలా తక్కువ ఉంటుంది చాలామందికి. ఏదైనా చిన్న పొరపాటు చేస్తేనే ఇంకా తట్టుకోలేరు. అందుకని సహన గుణం ఎంత ఉంటే అంత ఎక్కువగా నీకు ప్రయోజనం ఉంటుంది అని ఇక్కడ మనకు ఈ శ్లోకంలో తెలియజేస్తోంది. ఆహుతులు మనం వేస్తూ ఉంటే అగ్నిదేవుడు ఎలా సహిస్తున్నాడు, అన్నీ వేస్తాం అందులో అయినా సహిస్తున్నాడు, ఇంకా పవిత్రం చేస్తున్నాడు ఆయన అన్నిటినీ. అదేవిధంగా మనం కూడా ఓర్పు సహనం మనిషికి కావాలి, అవే భూషణాలు, నిజమైనటువంటి భూషణాలు అని చెప్పి మన శాస్త్రంలో చెప్తుంది, అవశ్యం అనుభోక్తవ్యం శుభాశుభం కర్మ. అవశ్యం అనుభోక్తవ్యం, ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసినటువంటి పుణ్యపాప కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించి తీరాలి. కృతం కర్మ శుభాశుభం. శుభకర్మ అయితే సుఖరూపంలో వస్తుంది, అశుభకర్మ అయితే పాపకర్మ అయితే దుఃఖ రూపంలో వస్తుంది, మనం అనుభవించాల్సింది. అవి అనుభవించకుండా నువ్వు పోలేవు, తప్పించుకోలేవు. అందుకని మంచి భార్య దొరికిందంటే మంచి పుణ్యం చేసుకున్నావు అని అర్థం. పోట్లాడే భార్య దొరికింది అంటే పాపం చేసుకున్నాం కాబట్టి అనుభవించాలి అది. అందుకని డైవర్స్ తీసుకోకూడదు, అర్థమైందా? ఎందుకంటే నేను చేసుకున్న కర్మ ఇక్కడ ఎగ్జాస్ట్ అయినా కూడా అక్కడికి మళ్ళీ మళ్ళీ ఇంకో చోట పడతాం, ఆ కర్మ అనుభవించి తీరాల్సిందే. పూరి ఆయిల్లో తిరుగుతూ తిరుగుతూ బాగా వేడిగా ఉంది, ఆయిల్ లేదు లేదు ఆయిల్లో నుంచి బయటికి రావాలని చెప్పి కింద పడిందంటే కింద ఏముంటుందో తెలుసా? ఏముంది కింద? పొయ్యి, నిప్పు ఉంది. నిప్పులో పడి ఇంకా భస్మం అయిపోతుంది. ఇదే బెటర్, ఆయిల్లోనే బెటర్ కింద పడేదానికంటే. ఇట్లాంటివన్నీ చెప్పాలి పిల్లలకి. అక్కడికి ఇక్కడ పచ్చడి దూరపు కొండలు నూనె పంటుంటారు, అయినా వినం కదా మనం. ఏవో ఊహల్లో ఉంటుంటారు మనుషులందరూ, ఊహాలోకంలో తిరుగుతుంటారు. చేసిన కర్మను ఎప్పుడు అనుభవించడం కోసమే కరెక్ట్గా నీకు మనుషులను ఇస్తాడు భగవంతుడు అక్కడ సరౌండింగ్స్లో. ఈజ్ ద రైట్ పర్సన్, రైట్ హస్బెండ్, రైట్ వైఫ్. వీళ్ళు నా చెల్లె పిల్లలు వీళ్ళు ఉంటే కానీ నాకు బాగా ముట్టే వేయడానికి కరెక్ట్గా ఉంటుందని చెప్పి. అందుకని భగవంతుడు మనకు కరెక్ట్గా డిజైన్ చేసి ఇచ్చాడని తెలుసుకోవాలి మనం. కృతం కర్మ శుభాశుభం, ఎందుకంటే నా భుక్తం క్షీయతే కర్మ. నువ్వు ఆ కర్మని అనుభవించకుండా పోయినా కూడా రేపు ఇంకొక జన్మ తీసుకోవాల్సిందే. జన్మ కోటి శతైరపి, కోటి కోటి జన్మలు తీసుకోనైనా సరే నువ్వు చేసిన కర్మ ఉంది చూసావా, అది అనుభవించడానికి టైం రావాలి. నువ్వు ఇక్కడికి వచ్చి తీరతావు. అందుకని ఎందుకండి స్వామిని నీ కష్టాలు వస్తాయి అని అనకూడదు. మనం అడుగుతూ ఉంటాం అందరినీ, జ్యోతిష్యుడి దగ్గరికి పోతాం, జాతకం చెప్పే ఆయన దగ్గరికి, ఏమండి మాకు ఈ కష్టాలన్నీ పోవడానికి ఏం చేయమంటారు చెప్పండి. అట్లా వెళ్ళేవాళ్ళు కాదు వెనకటి వాళ్ళు. ఆహా, నేను చేసిన కర్మ కరిగిపోతున్నది, వ్యాధి రూపంలో కావచ్చు, పిల్లల రూపంలో కావచ్చు, భర్త రూపంలో కావచ్చు, భార్య రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఆ సుఖ దుఃఖాలన్నీ కూడా మన యొక్క కర్మల్ని మనం అనుభవిస్తున్నాం. అందుకని సహన గుణం ఎక్కువ ఉన్నదంటే మన కర్మల్ని మనం తొందరగా ఎగ్జాస్ట్ చేసుకుంటాం. అది ప్రబల ప్రారంభం అనుకోండి, మీరు ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసినా ప్రయోజనం ఉండదు. పవర్ఫుల్ ప్రారంభం, అర్థమైందే? ప్రబల ప్రారంభం అంటారు దాన్ని. తలరాత పవర్ఫుల్గా ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా తప్పించుకోలేవు. ఆ శని అన్నట్ట శివుడు, నేను శివుడిని పట్టుకుంటా అన్నట్ట శని. శివుడు ఏమన్నాడు, నన్నే పట్టుకుంటావు నువ్వు అని చెప్పి చెట్టు త్వరలో కూర్చున్నట్ట పోయి. చెట్టు త్వరలో కూర్చుంటే శని భగవాన్ వెళ్ళి అడిగాట, బాగున్నావా, కులాసాగా ఉన్నావా అంటే, బాగున్నాను, నువ్వు నన్ను పట్టుకోలేదుగా శివుడు అన్నాడు. నేను నిన్ను పట్టుకోవడం ఏమిటి, నీకు నువ్వు ఈశ్వరుడు, జగత్తుకు కారణమైనటువంటి ఈశ్వరుడు, నువ్వు చెట్టు త్వరలో కూర్చోవడమే నేను పట్టుకోవడం అన్నాడు. అర్థమైందా? చెట్టు త్వరలోకి పోయి దాక్కు అనేటువంటి అవశ్యం నీకు ఎందుకు వచ్చింది, నేను పట్టుకోబట్టి వచ్చిందంట. అందుకని ఎవరు తప్పించుకోలేరు, దేవుడు అంతటి వాడు కూడా. ఆ విష్ణుమూర్తికి పాపం ఏమైంది చూసారా, మోహిని అవతారం తీసుకొని వచ్చాడు, శివుడు పరిగెత్తాల్సి వచ్చింది. రకరకాలుగా స్టోరీలు చెప్తారు మనకు, మనం మాత్రం ఇంట్లో ఏది సహించలేం. అందుకని ఇట్లాంటి కథలని చదువుతూ ఉంటే వింటూ ఉంటే కొంచెం ఓర్పు వస్తుంది, ఓర్చుకునే శక్తి రావాలి మనిషికి. కనుక ఏంటి చివరికి తాత్పర్యం అంటే, అట్లాంటి ఉపాసన కనుక చేస్తే నాకు ఈ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. సహా ఏవ ఉపాస్తే విషాసహి హభవతి. ఆ వ్యక్తి కూడా ఏ అనుభవాలు వచ్చినా సరే, ఇక్కడ విష అంటే ఏమిటి, ఆహుతి. ఆహుతి అంటే ఏమిటి, ఆబ్లేషన్. మనకు జీవితంలో వచ్చే అనుభవాలు, ఏ యొక్క పరిస్థితులైనా సరే, ఈవెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, అవన్నీ కూడా సహతే సహిస్తాడు మనిషి. అవి కష్టాలే అనిపించవు, ఆహ్ ఓకే అనిపిస్తుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఫేస్ అంటాడు, అవన్నీ నేను తట్టుకోవడానికి రెడీగా ఉన్నాను అంటాడు. అలా ఉండాలి. అది చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ అయ్యో 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 అంటుంటే ఏమవుతుంది, మనిషి కుంగి కృషించిపోతాడు. అది విషాసహి సహతే. ఆ యొక్క అనుభవాలని ఏది వచ్చినా సరే ఏ అనుభవాన్ని అయితే సహిస్తాడు. విషాసహి అస్యే ప్రజాభవతి. పిల్లలు కూడా సహనంతో కూడిన వాళ్ళే వస్తారు. పిల్లలు కూడా అంటే భార్య కూడా అని అర్థం. భార్య కూడా మంచి ఓర్పు ఉన్న భార్య వస్తుంది, లేకపోతే భర్త మంచి ఓర్పున్న భర్త వస్తాడు, భార్య కానీ పిల్లలు కూడా మంచి ఓర్పున్న పిల్లలే పుడతారు. లేకపోతే వాడికి ఓర్పు లేకపోతే తల్లిదండ్రులకి వాళ్ళకి అశాంతి. అందుకని మన పిల్లలకు కూడా సహనం ఉంటేనే తల్లిదండ్రులకు శాంతి. అర్థమైందా? వాడికి ఓర్పు లేదండి అస్సలు అంటుంటారు చూడండి. మన పిల్లలకి ఓర్పు లేదనుకోండి, అస్సలు చిన్న చిన్న దానికి కోపం వచ్చిందనుకోండి, తల్లిదండ్రులకి ఎంత కష్టం, దేనికి ఓర్చుకోలేరు. అలాంటి పిల్లల వలన తల్లిదండ్రులకి చాలా దుర్భరం జీవితం. కొంచెంసేపు ఓర్చుకో నాయన. అది పిల్లవాడికి అమ్మాయికి అబ్బాయికి బాగా ఓర్చుకునే శక్తి ఉంటే, కష్టాలు వచ్చినప్పుడు ఏ అనుభవాలు వచ్చినా సరే సహనం అనేది ఉన్నదనుకోండి, వాళ్ళకి తల్లిదండ్రులు హాయిగా నిశ్చింతగా ఉండొచ్చు, వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. అందుకని పిల్లలకి ఓర్పు నేర్పాలి. నేర్పితే వచ్చేదే అండి అది, మనం ఓర్పుగా ఉంటే వాళ్ళకి వస్తుంది, నేర్పేది కాదు, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళకే ఓర్పు లేకపోతే వాళ్ళకేం వస్తుంది? నాన్నకి అమ్మకి మాటిమాటికి కోపం వస్తుంది అనుకోండి, ఓర్పు లేకుండా పిల్లవాడికి కూడా కోపం వస్తుందా ఓర్పు వస్తుందా? కోపమే వస్తుంది. వాళ్ళు ఎలా ఉంటే వీడు అలాగే ఉంటాడు. అందుకని పిల్లలు అలా లేరు ఇలా లేరని చెప్పి మనం పోట్లాడటం అనవసరం. మనం ఉంటే వాళ్ళు ఎలా ఉండాలని మనం కోరుకుంటాము, మనం అట్లా ఉండాలి. ఫస్ట్ ఒరే నీకెందుకు అంత కోపం, ఫస్ట్ మన కోపం రాకుండా ఉంటుందనే దాన్ని చూసుకోవాలి ముందు. ఒరే నీకు చిన్నదానికి కూడా ఓర్పు లేదురా అంటే నీకుందేమిటి పెద్ద అని వాడు అనకూడదు. అవును మా అమ్మకి ఎంత ఓర్పు ఉంది, నేను ఓర్చుకోవాలనుకుంటాడు, లేకపోతే మన వైపు చూస్తాడు వాడు. కనుక మనం వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నామో ఫస్ట్ మనలో ఉండాలి, అది ఉండేట్టుగా చూసుకోవాలి. అది ఇన్ని ఉండే పాఠాలు ఇందులో. అజాత శత్రువు అంటున్నాడు, అలాంటి ఉపాసన నేను చేస్తాను. ఏది జరగాల్సిందో జరగను. యద్యత్ భవతు భవ్యం భగవన్ పూర్వ కర్మానురూపం అంటారు. అలా చెప్తే ఈ యొక్క ఉపాసన వలన ప్రయోజనం ఉన్నది. అగ్నిదేవత సహనాన్ని గురించి చెప్తున్నారన్నమాట. అట్లాగే మన పిల్లలు కూడా తగినట్లుగానే ఉంటారు అని అర్థం. తర్వాత మంత్రం 8వ మంత్రం చదువుతాం. సహోవాచ గార్గ్యః యః ఏవాయుమప్సుం పురుషః ఏవాయమప్సుం పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి వాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ అజాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్టాః ప్రతిరూప ఇతి వా అహమేతముపాసయితి సహాయః ఏతమేవముపాస్తే ప్రతిరూపం హైవైనం ఉపగచ్చతి వా నా ప్రతిరూపం అధో ప్రతిరూపో అస్మాజ్జాయతే అస్మాజ్జాయతే. ఇప్పుడు 8వ మంత్రంలో ఆకాశం వాయు అగ్ని పూర్తయినాయి. ఇప్పుడు అప్సు, అప్సు అంటే జలం. సహ ఉవాచ గార్గ్యః, గార్గ్యుడు చెప్తున్నాడు, నేను ఈ విధంగా జలాన్ని అంటే నీటిని ఉపాసన చేస్తున్నాను. హిరణ్యగర్భ జలరూపేణ హిరణ్యగర్భ ఉపాసన చేస్తాను అన్నాడు. అదే విషయం మళ్ళీ అజాత శత్రువు అంటున్నాడు, నేను విశిష్ట గుణాలతో చేస్తాను అన్నాడు. ఏమిటి ఆ విశిష్ట గుణాలు అని చెప్తే, ఇక్కడ నీటికి బదులుగా నీటిలో ప్రతిరూపం ఉంటుంది. ఇక్కడ ప్రతిరూపాన్ని గురించి చెప్తున్నారు. నీటిలో మనం ప్రతిరూపాన్ని చూస్తాం కదా, రిఫ్లెక్టెడ్ ఫేస్ అంటారు. మన ముఖాన్ని ప్రతిబింబాన్ని చూస్తాం నీటిలో. దీని యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, ప్రతిబింబం ఎప్పుడూ కూడా మనం ఏది చేస్తే అది చేస్తుంది ప్రతిబింబం, అవునా? జలం ప్రతిరూపం కదులుతూ ఉంటుంది, అలా కదులుతున్నప్పుడు మనం నవ్వితే అది నవ్వుతుంది, మనం చెయ్యెత్తితే అది చెయ్యెత్తుతుంది, అట్లా జరుగుతూ ఉంటుంది అక్కడ ప్రతిరూపంలో. అలా చేయడం వలన ఆ ప్రతిరూపం అనేటువంటి దాని మీద కేంద్రీకరించి జలరూపంలో ఉన్నటువంటి ప్రతిరూపం ఆ రూపం మీద ధ్యానం చేస్తే ఉపాసన చేయడం వలన యహ ఏతమేవ ఉపాస్తే ప్రతిరూప ఇతి, నేను ఉపాసన చేస్తాను. అలా చేయడం వలన ఏమిటి ప్రయోజనం అంటే, ఎవరైతే ఉపాసన చేస్తే ఏవం ఉపగచ్చతి ప్రతిరూపం. ఇక్కడ మనం చదివేటప్పుడు ప్రతిరూపం హ ఏవ ఏనం ఏనం ఉపగచ్చతి హైవే హైవైవ ఇక హ ఏవ ఏనం ఉపగచ్చతి. అతడు దీనిని పొందుతాడు, ప్రతిరూపమైనటువంటి లక్షణాలన్నీ పొందుతాడు. ఆ ఉపాసన చేసేవాడికి అనుగుణమైనటువంటి వస్తువులే పొందుతాడు. ఇది చూడండి, మనం ఏం చేస్తే అది చేస్తుంది కదా ప్రతిరూపం, ఎందుకంటే మన ప్రతిరూపం కనుక. మనం నవ్వితే అది నవ్వుతుంది, మనం కోపంగా ఉంటే అది కోపంగా ఉంటుంది. ఏమండి ఇది ఒక ఉపాసన, ఉపాసన ఇలా చేసామనుకో నీకు ఇష్టమైన సంతానం కలుగుతుంది, నీకు ఇష్టమైన ఫస్ట్ ఇష్టమైన భార్య, ఇష్టమైన భోజనం, ఇష్టమైన ఉద్యోగం, అన్నీ మనకి ఇష్టమైనవి. ఎందుకంటే మనం ఏం చేస్తే అది చేస్తున్నది కదా అది. అదేవిధంగా నా ఆలోచనలో ఇష్టమైనవన్నీ నాకు ప్రతిరూపంగా లభిస్తాయి. అర్థమైందా? ప్రతిరూపం ఎలాగైతే నేనేది చేస్తే చేస్తుందో, నేనేది కదలికలు నవ్వు కానీ అన్నీ చేస్తున్నదో, అదేవిధంగా నా మనస్సే ప్రతిరూపం లాంటిది. నేను అలా కోరుకుంటే అవన్నీ లభిస్తాయి. మంచి భార్య, చెప్పిన మాట వినే భార్య, లేకపోతే చెప్పిన మాట వినే భర్త, పిల్లలు, సంతానం కూడా మనం చెప్పిన మాట వినే పిల్లలు, ఇందాకేమో సహనంతో ఉండే పిల్లలు, ఇప్పుడు మనం చెప్పిన మాట వినే పిల్లలు. భార్య కూడా భర్త చెప్పిన మాట వినాలి, భర్త కూడా భార్య చెప్పిన మాట వినాలి, అటు ఇటు రెండు వైపులా. అటువంటి పిల్లలు సంతానం కూడా వాళ్ళకు అనుగుణంగానే ఉంటారు. భర్త అనుగుణంగానే ఉంటాడు, పిల్లలు అనుగుణంగానే ఉంటాడు, భార్య కూడా భార్య భర్తలు ఇద్దరు ఒకరికొకరు అనుగుణంగా ఉంటారు. డైవర్స్ ఇచ్చుకోరు అని అర్థం, ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. కష్టాలు వచ్చినా సరే కష్టాలని అనుకోరు, మేము అడ్జస్ట్ అయిపోతారన్నమాట, పిల్లలు కూడా అడ్జస్ట్ అయిపోతారు, అట్లా జీవితం ఉంటుంది అంటారు. సరే ఈ ప్రతిరూపాన్ని గురించి కొంచెం ఆలోచించండి. ఇంటికి వెళ్ళి మనం ఏం చేస్తే అది చేస్తుంది అది. అదేవిధంగా మన మనస్సులో కూడా ఆ ప్రతిరూపాన్ని ఎట్లా ఉంటుందని కోరుకుంటాము, మనకు కూడా అట్లాంటివి దొరుకుతాయి. కొంచెం ఇంకా వివరంగా చెప్పాలంటే వచ్చే వారం చెప్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.